నమస్తే. వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. ఈ రెండు నెలల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు భవిష్యత్తులో రాష్ట్రానికి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోని సారాంశమేంటి? పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు అన్న నిబంధనపై ఎలాంటి ప్రకంపనలు మొదలయ్యాయి? రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన సెజ్ల విధానంలో కార్మికులకు ఎలాంటి చట్టాలున్నాయి? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన వైరం వల్ల రాష్ట్ర భవితవ్యం ఎలా తయారవుతోంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 2 నెలలు పూర్తి చేసుకున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రిగా 2 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు భవిష్యత్తులో రాష్ట్రానికి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. 2 ప్రాధాన్యాలతో ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం వల్ల ఈ సందేహం తలెత్తుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అత్యంత అవినీతిపరుడిగా ముద్ర వేయడంతో పాటు ప్రజలతో శభాష్ అనిపించుకోవడానికై నవరత్నాల పేరిట సంక్షేమ పథకాల అమలనేవే ఆయన ప్రాధాన్యతలు. ఈ క్రమంలో ఆయన ప్రదర్శిస్తున్న దూకుడు వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయన్న ఆందోళనను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేయడంలో హేతుబద్ధత ఉంది. చంద్రబాబుపై అవినీతిపరుడనే ముద్ర వేయాలన్న ఆరాటంతో గత ప్రభుత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలపై విచారణకు ఆదేశించడంతో ఇంట బయట అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దిష్టమైన ఆధారాలున్న సందర్భాల్లో విచారణ జరిపితే ఎవరికి అభ్యంతరం ఉండదు, గాని అన్నింటిలో అవినీతి చోటు చేసుకున్నదని చెప్పడం వల్ల చంద్రబాబుకి జరిగే నష్టమెంతో తెలియదు, గాని రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇందుకు నిదర్శనం. తాము రుణం మంజూరు చేసిన పథకాలను ఏకపక్షంగా నిలిపివేయడంపై ఆ బ్యాంక్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. నిజానికి విదేశీ ఆర్థిక సంస్థల సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లను, ఇతర నిబంధనలను కూడా సదరు సంస్థలు ఆమోదించవలసి ఉంటుంది. అలాంటి ప్రాజెక్టులను కూడా రద్దు చేయాలనుకోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రాజధాని అమరావతికి రుణమిచ్చే ప్రతిపాదనను తాము ఉపసంహరించుకుంటున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన కొద్ది రోజులకే AIIB కూడా కేంద్ర ప్రభుత్వానికి తమ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం వరకు బాగానే ఉంటుంది, గాని గతమంతా అవినీతిమయమని భావిస్తూ 5 ఏళ్ల నిర్ణయాలను తిరగదోడాలనుకోవడం వల్లనే ఈ తంట అంతా. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలన్న విషయంలో కూడా ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శించిందన్న విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందు తాము హాజరు కాబోమని కేంద్ర ప్రభుత్వ సంస్థ NTPC స్పష్టం చేసిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయంపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా సమీక్షలకు అంత తొందర ఏమిటని న్యాయస్థానం కూడా ఆక్షేపించింది. గత 2 వారాలుగా చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ రాష్ట్ర భవిష్యత్పై నీలినీడలు పరుస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో కూడా 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న నిబంధనతో శాసనసభ తాజాగా ఆమోదించిన బిల్లు వల్ల పెట్టుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శాసనసభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న అధికార పక్ష సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏకంగా దేవుళ్లతో పోల్చి తమ రాజభక్తి చాటుకున్నారు. గాని ఈ నిర్ణయం మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని ఆలోచించినట్టు కనిపించలేదు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జాతీయ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. నిజానికి విభజిత ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. హైదరాబాద్ వంటి అన్ని సౌకర్యాలున్న మహానగరాన్ని కాదని ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు అంత సులువుగా అంగీకరించరు. అలాంటిది 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన పెడితే రాష్ట్ర ముఖం ఎవరైనా ఎందుకు చూస్తారు? దేశంలో అమల్లో ఉన్న కార్మిక చట్టాలు పెట్టుబడులకు అనుకూలంగా లేవన్న ఉద్దేశంతో ప్రత్యేక ఆర్థిక మండళ్ల విధానాన్ని గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఎస్సీజెడ్ అని పిలిచే ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేవారికి కార్మిక చట్టాలు వర్తించవు, పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు సెజ్లకు అనుమతులిచ్చారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సెజ్ కూడా అలా ఏర్పాటైనదే. ఈ సెజ్లో తనకు వాటా కావాలని ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఆ సంస్థ ప్రమోటర్లపై ఒత్తిడి చేయగా రాజశేఖర్ రెడ్డి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందుకోసం ఏర్పాటైన కమిటీకి అనిల్ అంబానీ చైర్మన్ గా వ్యవహరించారు. ముంబైలో ఐఎస్బిని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించి ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఐఎస్బిలో 30% సీట్లను స్థానికులకే కేటాయించాలని అప్పుడు శివసేన షరతు విధించగా ముంబైలో ఏర్పాటు చేసే ప్రతిపాదనను సదరు కమిటీ విరమించుకుంది. దీంతో వారు బెంగళూరు, చెన్నై నగరాలను పరిశీలించారు. ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు కమిటీ సభ్యులను అల్పాహార విందుకు ఆహ్వానించి గౌరవించారు. అప్పటికీ వారు ఐఎస్బిని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనుకోలేదు. నాటి కర్ణాటక ముఖ్యమంత్రి పాటిల్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నుంచి సరైన స్పందన లభించకపోవడంతో చంద్రబాబు ఇచ్చిన ఆతిథ్యం గుర్తుకొచ్చిన కమిటీ సభ్యులు హైదరాబాద్ ఎంచుకున్నారు. అలా ఏర్పాటైన ఐఎస్బి ఇవాళ హైదరాబాద్ లోనే ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఒకటిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్న పలువురు పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ ఏపీ వైపు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఆ రోజుల్లో చోటు చేసుకున్న మరో సంఘటనను ఇక్కడ చెప్పుకోవాలి. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఒక పారిశ్రామికవేత్త ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్యాస్ వెలికితీత కంపెనీలో వాటా కావాలని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో పట్టుబట్టారు. దీంతో ఆ పారిశ్రామికవేత్త అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను దిగ్విజయ్ సింగ్ కు ఆమె అప్పగించారు. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో పాటు ఆ పారిశ్రామికవేత్తను ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వానించిన దిగ్విజయ్ సింగ్ వివాదాన్ని పరిష్కరించారు. ఈ సంఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎప్పటికీ పెట్టుబడులు పెట్టకూడదని సదరు కుబేరుడు నిర్ణయించుకున్నారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలెన్నో. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని రాష్ట్రాన్ని ఆవిష్కరిస్తానని చెబుతున్నారు. మంచిదే. అయితే ఈ పేరిట ఆయన తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. చంద్రబాబుపై ఆయనకు అంతులేని కోపం, పగ ఉండుండొచ్చు. తాను జైలు జీవితం గడపడానికి కారకులలో ఒకరైన చంద్రబాబుని కూడా జైలుకు పంపాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉండవచ్చు. అందుకిప్పుడు ఆయన ఎంచుకున్న మార్గం ఉపయోగపడుతుందా అన్నదే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన వైరం వల్ల రాష్ట్ర భవితవ్యం ప్రశ్నార్థకంగా ఎందుకు మారాలన్న ఆవేదనను విజ్ఞులు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకి నిజంగానే బుద్ధి, జ్ఞానం లేదని జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. అలాని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నీ తిరగదోడదామనడం వల్లనే ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతోంది అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను కొంతమంది హర్షిస్తూ ఉండవచ్చు, గాని భవిష్యత్తులో వాటి దుష్పరిణామాలను అనుభవించాల్సింది ఆ రాష్ట్ర ప్రజలే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఇద్దరికి వ్యక్తిగతంగా జరిగే నష్టమేమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే పసిగట్టారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారిని ఉద్దేశించి త్వరలోనే మీ శాఖ ఆదాయం 10,000 కోట్లకు చేరుకుంటుంది అని కేసీఆర్ వ్యాఖ్యానించారంటే ఏపీ పరిణామాల పట్ల తెలంగాణ నాయకులు ఎంత ఆనందంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశానికి ఎగబాకుతుండగా అమరావతిలో భూముల ధరలు నేల చూపులు చూస్తున్నాయి. అధికారంలో ఉన్న వారికి కక్షలు కార్పణ్యాలు ఉంటే అనర్థమే జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజధర్మాన్ని పాటిస్తే మంచిది. తన పాలన T20 క్రికెట్ మ్యాచ్ ను తలపిస్తోందని తెలంగాణ గవర్నర్ ప్రశంసించడాన్ని తలకెక్కించుకుంటే జగన్మోహన్ రెడ్డికే నష్టం. T20లో జట్లు సాధించే విజయాలు, ఆటగాళ్లు సాధించే రికార్డులు క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కవన్న విషయం ఆయన తెలుసుకుంటే మంచిది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2 నెలలు కూడా పూర్తి కాకముందే విమర్శలు పెరగడానికి కారణమేమిటో ఆత్మ పరిశీలన చేసుకుని అడుగులు వేస్తే ఆయనకే కాదు రాష్ట్రానికి కూడా శ్రేయస్కరం.
అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం సంక్షేమంపై ఆధారపడితే ఏం జరుగుతుంది? నవరత్నాలు వంటి సంక్షేమ పథకాల అమలు కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ పోతే రాష్ట్రానికి ఎలాంటి పరిస్థితి దాపురిస్తుంది? ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వెనుజులా దేశం అప్పుల ఊబిలోకి ఎందుకు కూరుకుపోయింది? శాసనసభ సమావేశాల నిర్వహణలో జగన్ సర్కారు అనుసరిస్తోన్న వైఖరి ఎలా ఉంది?
ఇక జగన్మోహన్ రెడ్డి 2వ లక్ష్యమైన సంక్షేమం విషయానికి వద్దాం. నవరత్నాల పేరుటో మరో పేరుటో ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజలలో మంచివాడు అనిపించుకోవాలని ఆయన తహతహలాడుతున్నట్టు కనిపిస్తున్నది. అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం సంక్షేమంపై ఆధారపడినంత మాత్రాన ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరదు. అభివృద్ధి, సంక్షేమం సమపాళలో ఉన్నప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వాలు అప్పులు చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పథకం అమలు కోసం చంద్రబాబు ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పుడు నవరత్నాల అమలు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుందో తెలియదు. ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమానికి కొంత వెచ్చిస్తే పర్వాలేదు, గాని ఆదాయం పెంచే రాజధాని గురించి ఆలోచించకుండా ఉన్నదంతా సంక్షేమానికే ఖర్చు చేస్తే దాని దుష్పరిణామాలను భవిష్యత్ తరాలు అనుభవించవలసి వస్తుంది. వెనిజులా దేశంలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితే ఇందుకు నిదర్శనం. సుమారు 50 ఏళ్ల క్రితం ఆ దేశంలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికవడానికై కార్లోస్ ఆండ్రెస్ పెరేజ్ అనే ఆయన అప్పట్లోనే $5,300 కోట్ల భారం పడే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ సంక్షేమం ఫలితాలివ్వకపోగా దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో 2వసారి అధికారంలోకి వచ్చిన పెరేజ్ అప్రతిష్ఠ పాలవడమే కాదు, అభిశంసనకు కూడా గురయ్యారు. ఆండ్రెస్ పెరేజ్ దారిలోనే ఇతర అధ్యక్షులు, ముఖ్యంగా హ్యూగో చావెజ్ కూడా అంతులేని సంక్షేమాన్ని అమలు చేయడం వల్ల దేశంలో ప్రస్తుత దుస్థితి నెలకొంది. ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే అత్యంత ధనిక దేశంగా వెనిజులా విరాజిల్లింది. దేశ ప్రధాన ఆర్థిక వనరు చమురు నిక్షేపాలు. ఒకప్పుడు చమురు ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో నిధులకు కొరత ఉండేది కాదు. చమురు ధరలు పడిపోవడం, సంక్షేమ పథకాల భారం పెరిగిపోవడంతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశం నుంచి దాదాపు 30 లక్షల మంది వలస వెళ్లిపోయారు. ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరింది. వెనిజులా కరెన్సీకి విలువ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క రొట్టె ముక్క కోసం జనం అల్లాడుతున్నారు. చమురు నిల్వలకు నిలయమైన దేశంలోనే పెట్రోల్ డీజిల్ కోసం జనం వెంపర్లాడుతున్నారు. ఉపాధి దొరకని కారణంగా బాలికలు సైతం వ్యభిచార వృత్తిని ఆశ్రయించిన దుస్థితి. అందరికీ ఉద్యోగాలు పేరిట పరిశ్రమలన్నింటినీ జాతీయం చేశారు. దీంతో వాటిల్లో పనిచేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఆసుపత్రులు, సరుకుల దుకాణాల్లో పనిచేసే వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించేవారు. దీంతో వెనిజులాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రజలు సోమరిపోతులుగా మారిపోయారు. ఎన్నికల్లో మళ్లీ గెలవడం కోసం ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా సంక్షేమ పథకాలను కొనసాగించారు. ఫలితంగా ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. పేదరికం పతాక స్థాయికి చేరింది. చెత్త కుప్పల్లో పడేసిన ఆహారం కోసం పోట్లాడుకుంటున్నారు. కుళ్ళిన మాంసం కొనుక్కొని తింటున్నారు. నేరాలు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం ఆందోళనలే. ఇప్పుడు వెనిజులాలో బతుకు దుర్భరంగా మారిపోయింది. మన దేశంలో కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం హద్దులు దాటుతోంది. ఇవాళ అధికారంలో ఉన్నవారు రేపు ఉండకపోవచ్చు. అప్పులు తీర్చాల్సింది మాత్రం ప్రజలే. లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒక్క నెలలోనే భర్తీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. గ్రామ వాలంటీర్ల పేరిట నియమితులైన వారు భవిష్యత్తులో గుదిబండలుగా మారిపోరన్న గ్యారంటీ ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరిట పార్టీ కార్యకర్తలకు అనధికారికంగా ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం కల్పించగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు 5,000 రూపాయల వంతున పారితోషికం చెల్లిస్తూ వాలంటీర్లుగా నియమిస్తున్నారు. ఇంతే తేడా. ఇక నవరత్నాల విషయానికొస్తే వాటి అమలు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకాల అమలుకు అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వానికి ఇంతవరకు స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. అప్పోసప్పో చేసి నవరత్నాలు అమలు చేస్తే చేయవచ్చు, కానీ రాష్ట్రం మాత్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడ్డునున్నవాడు ఎన్నైనా చెబుతాడన్నట్టుగా తాను అధికారంలోకి వస్తే బడుగు వర్గాల వారికి 45 ఏళ్ల నుంచి పెన్షన్లు ఇస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత తత్వం బోధపడినట్టుంది. ఈయన ఆ మాట అనలేదు, తూచని అంటున్నారు. అలాంటి తూచులు ఈ 2 నెలల్లో ఎన్నో కనిపిస్తాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన హామీలను గుర్తు చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి బుద్ధి జ్ఞానం లేదని ఎదురు దాడి చేయగల తెంపరితనం జగన్మోహన్ రెడ్డి సొంతం. ప్రజలతో మంచి అనిపించుకోవడం కోసం పంచుకుంటూ పోతే చివరకు కట్టుకున్న పంచ కూడా మిగలదు. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత ఉండాలని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతూ ఉంటారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తే నిజంగా ఆవేదన కలుగుతోందని కూడా అంటుంటారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు గత ప్రభుత్వం వల్లే తాము అన్యాయంగా వ్యవహరించబోమని, ప్రతిపక్షానికి ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రకటించినప్పుడు గొప్ప ఆదర్శం అని అందరూ మురిసిపోయారు. శాసనసభ నిర్వహణ దేశానికే ఆదర్శవంతంగా ఉంటుందంటే నిజమే కాబోలు అనుకున్నారంతా. 10 రోజులు గడిచేసరికి అందరికీ వాస్తవం కళ్ల ముందు సాక్షాత్కరించింది. కనీసం నిరసన తెలపడానికి మైక్ ఇవ్వడం లేదని ప్రతిపక్షం వాపోయే పరిస్థితి. సభలో అధికార పక్ష సభ్యులు వాడుతున్న భాష కూడా అభ్యంతరకరంగా ఉంటోందన్న చర్చ జరుగుతోంది. చిన్న పొరపాటు జరిగిందని 3 ఛానళ్లకు అసెంబ్లీ ప్రవేశాన్ని నిషేధించారు. దేశానికి ఆదర్శంగా సభను నిర్వహిస్తామని చెప్పే జగన్ అండ్ కో మాటలకు అర్థమిదే కాబోలు. అందుకే చెప్పేటందుకే నీతులున్నాయని ఎప్పుడో ఓ సినీ కవి సెలవిచ్చారు. గిట్టని వారి పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత కక్షతో వ్యవహరిస్తారో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. తాను ఒక పార్టీ అధ్యక్షుణ్ణి మాత్రమే కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకుంటే మంచిది.
ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.